गिरिवर धारी गोपी जन वल्लभा गिरिवर यशोद नंदन ब्रज जन रंजन यशोद नंद ब्रज जन रंजन यमुन तीरावन चारिया तीरावन चार यमुन तीरावन चारिया तीरावन चार राधा माधवा कुंज विहारी जय राधा माधवा कुंज विहारी गोपी जन वल्लभा गिरिवर धारी गोपी जन वल्लभा गिरिवर धार यशोद नंदन ब्रज जन रंजन यशोद नंद ब्रज जन रंजन यशोद नंदन ब्रज जन रंजन यशोद नंदन यमुन तीरावन चारी यमुन तीरावन चारी राधा माधवा कुंज विहारी जय राधवा कुंज विहारी विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद् अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद् भक्ति सिद्धांत सरस्वती ठाकुर प्रभुपाद की श्रीमद् भागवतम की। नमः ओम विष्णुपदाय कृष्ण कृष्णाय भूतले श्रीमते नमः ओम विष्णुपदाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनीति नामिनी नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्ता देशतारिणे श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदो श्री अद्वैत गदाधर शिवाशाति गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम वंचकल्पतरुभश्च कृपा सिंधुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते हरे कृष्ण। శ్రీమద్భాగవతంలో పదవ స్కందంలో 25వ అధ్యాయం పేరు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తుట. పుస్తకాలు ఉంటే బాగుంటుంది లేవా? తెచ్చుకోండి. ఎంతమంది ఎంతమంది చూశారు బృందావనం? గోవర్ధన్ ఎంతమంది చూశారు? గోవర్ధన్ దర్శనం ఎంతమందికి అయింది? గోవర్ధన్ దర్శనం, గోవర్ధన్, గోవర్ధన్ అంటే ఏంటి అర్థం? ఎవరు చెప్తారు? గోవులు వర్ధిల్లటం. గో అంటే గోవులు, వర్ధన్ అంటే వారు దిల్లడం. గోవులు చాలా ఆనందంగా సంతోషంగా ఆడుతూ ఉండేటువంటి స్థలం అది గోవర్ధన్. ఈరోజు గోపూజ కూడా చేస్తారు కదా. ఏంది గోపూజ అంటే? ఏం చేస్తారు గోపూజ అంటే? గోవును చక్కగా పెంచడం గోపూజ అంటే. ఊరికే గోపూజ అని ఆరతి చేసి ఎంతో ఊదిబత్తి తిప్పేది ఇది కాదు గోపూజ అంటే. అదంతా ఇదేంది బయట వాళ్ళు ఆ విధంగా చేస్తారు, వైష్ణవులు అలా చేయరు. గోపూజ అంటే సంవత్సరం అంతా దాన్ని చక్కగా చూసుకుంటారు, అది గోపూజ అంటే. ఏందో ఈరోజు గోపూజ అని బయట కొంతమంది చేస్తారు, ఇక్కడ లేదు నాకు దక్షిణ భారతదేశంలో. సరే గోవర్ధన్, ఇంకొక పేరేంటి గోవర్ధన్కి? గిరిరాజ్, గిరిధార్య. కృష్ణుడి పేరు గిరిధార్య. గిరిరాజ్ అంటే ఎలా రాజు అయింది? రెండు భగవంతుడి పాదాలు స్పర్శించాయి, తర్వాత హస్తం కూడా స్పర్శ జరిగింది. సో గోవర్ధన్ పర్వతం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది కృష్ణుడు? మొదలు ఎక్కడైంది దానికి? ఇంద్రయాగము. ఇంద్రయాగం కోసం ఏర్పాట్లు చేస్తూ ప్రతి సంవత్సరం చేస్తుండేది నందమహారాజు వాళ్ళు. ప్రతి సంవత్సరం చేస్తుంటే కృష్ణుడికి తెలుసు ప్రతి సంవత్సరం చేస్తున్నారని, కానీ ఆ సంవత్సరం ఎందుకు అడిగాడు? ఏం తెలియనట్లు అడిగాడు, అన్నీ తెలుసు. ఇంద్రయాగం అంటే చాలా పెద్దది, అది ఏదో చిన్న పండుగ కాదు, చాలా పెద్ద ఎత్తున బియ్యం వడ్లు దంచడము, గోధుమలు తయారు చేయడము, అవి ఇవి నెయ్యి తయారు చేయడము, పెద్ద పెద్ద వంటలు చేయాలి. యజ్ఞం అంటే చిన్నది కాదు, చాలా చాలా భారీగా కార్యకలాపాలు ఉంటాయి. చూస్తూనే ఉన్నాడు, అన్నీ తెలుసు, కానీ అడుగుతాడు. ఎందుకు అడిగాడంటే ఇంద్రుడికి గర్వం ఉంది, గర్వము అనచాలి అనే దానికి అక్కడ మొదలు పెట్టాడు అన్నమాట కృష్ణుడు. కాబట్టి ఏమీ తెలియనట్లు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. వాళ్ళంతా చాలా నిమగ్నం అయిపోయినారు గోపులు అందరూ. గోపులు అంటే తెలుసా? గోవులు గోపాలు, పెద్దవాళ్ళని. పిల్లల్ని అయితే గోపాలు అంటారు, పెద్దవాళ్ళని గోపులు అంటారు. బాలగోపాల్, గోపాల్. అందరు నిమగ్నం అయిపోయినారు సేవలో. కృష్ణుడు వెళ్ళి అడుగుతున్నాడు, ఏమి తెలియనట్లు. ఏం అడిగాడు? ఏంది, ఏం జరుగుతుంది ఇక్కడ? అంతా అటు ఇటు ఇటు అటు అంతా పరిగెడుతున్నారు, ఎవరు ప్రశాంతంగా కూర్చోలేదు. ఇంత పెద్ద ఎత్తున ఉత్సవం చేస్తున్నా, ఏం జరగబోతుంది? ఉత్సవం అని అనలేదు, ఏం జరగబోతుంది అని. చిన్నపిల్లాడు కదా, చాలా పెద్ద కార్యక్రమం అది. అయితే అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది, ఈ పిల్లలతో ఎందుకులే అనవసరంగా పెట్టుకుంటే, అందులో కృష్ణుడితో పెట్టుకుంటే మళ్ళీ ఇంకో వదిలిపెట్టాడు. అందుగురించి నందమహారాజు కొంచెం ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే మళ్ళీ పట్టు, ఏం నేనేం నీ శత్రువా? నేను మీ ఇంట్లో వాడినే కదా, నేను సాధువులు అందరినీ సమానంగా చూడాలి కదా, మీరు సాధువు కదా. అక్కడ నందమహారాజే కదా, ఇతరులు కూడా ఉన్నారు. వాళ్ళ ఏంది పిల్లాడితో మీ పోండి ఇక్కడి నుంచి, మీరు వెళ్ళండి, పని ఉంది చాలా అంటే వాళ్ళని పట్టి వాళ్ళు ఎలాగ పొమ్మంటారని కృష్ణుడు ఏం చేశాడు, వాళ్ళ నాన్న వైపే టార్గెట్ పెట్టాడు. నాన్న నాన్న అని 4 సార్లు అంటాడు మాటల్లో. ఎప్పుడైతే పిల్లవాడు వచ్చి తండ్రి దగ్గరికి నాన్న నాన్న అంటే ఏమవుతుంది? ప్రేమ. అక్కడ నందమహారాజుని వశపరుచుకున్నాడు అనమాట. లేకుంటే వాళ్ళందరూ ఏం చేశారు, వెళ్ళు ఇక్కడి నుంచి, ఏం పని మీకు, మీరు ఆడుకోపండి వెళ్ళి అని. మీకేం అర్థమవుతుంది చెప్తే కూడా, యజ్ఞము అవి అన్నీ అర్థం కావు కదా మీకు అని. వీళ్ళతో పెట్టుకుంటే కష్టమని నందమహారాజుని వశపరుచుకున్నాడు. నాన్న నాన్న నాకు చెప్పువా, నాకు తెలుసుకోవాలనుంది. ఎందుకు తెలుసుకోవాలనుంది? పెద్ద అయితే మేము కూడా చేయాలి కదా ఇట్లా పెద్ద అయిన తర్వాత. ఇట్లా రకరకాలుగా నందమహారాజుని, ఇంకా నందమహారాజుల్లో ప్రేమ పొంగిపోయి ఇంద్రుడికి యాగం యజ్ఞం చేస్తున్నాము. ఇంద్రుడికా? ఎందుకు, ఎందుకు చేయాలి, ఎందుకు చేయాలి? ఏం చెప్పారు? ఇంద్రుడు వర్షం కురిపిస్తాడు మనకి, ఇంద్రుడి వల్లనే ఆవులు తర్వాత ధాన్యం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం మనము. సో ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు. ఇంకా కృష్ణుడు చాలా చాలా ప్రశ్నలు వేయటం, కర్మ మీమాంస, ఈ రకరకాల అన్ని తత్వాలన్నీ చెప్పుకుంటూ వస్తాడు. ఒకవేళ దేవుడు ఉంటే కూడా మనం చేసిన దానికే మంచి చేస్తే మంచి ఫలితమే, చెడు చేస్తే చెడు ఫలితమే, అటువంటిప్పుడు దేవుడు కూడా కర్మకు లోబడే ఉన్నాడు, ఇది ఈ విధంగా కొన్ని నాస్తికత్వం అంతా చెప్పుకుంటూ వస్తాడు. చివరికి నందమహారాజు, సరే ఇప్పుడు ఏం నీ కోరిక అంటే, ఇది ఆపండి ఇంద్రుడి యజ్ఞము, అది వర్షం అయింది, వర్షము ఇంద్రుడు కురిపిస్తేనే వచ్చేది, ఇంద్రుడు కురిపిస్తేనే మనకు ధాన్యం వచ్చేది, సముద్రంలో వర్షం కురుస్తుంది, ఎవరు కురిపిస్తున్నారు, అన్ని చోట్ల పడుతుంది కదా, ఈ విధంగా రకరకాలుగా అన్ని చెప్పి నందమహారాజుని పూర్తిగా తన వైపు తీసుకుంటారు. అయితే నందమహారాజు చివరికి చెప్తాడు, తర్వాత చేద్దాంలే, మన కృష్ణుడు ఏం చెప్తాడు, గోవర్ధన వల్ల కదా మనం బతుకుతున్నాము ఆనందంగా, మన ఆవులు ఆనందంగా ఉన్నాయి, మనం ఆనందంగా ఉన్నామంటే గోవర్ధన పర్వతం వల్ల, కాబట్టి గోవర్ధనకు పూజ చేద్దాం. ఎన్ని ఏర్పాట్లు చేశారు కదా, భారీగా ఏర్పాట్లు చేశారు, చిన్న ఏర్పాట్లు కాదు. ఇప్పుడు యజ్ఞం అంటే ఏంది, నేను ఒక 4 ఇటుకలు పెట్టి అది వేరే, ఇది కాదు యజ్ఞం, భారీగా ఏర్పాట్లు, మొత్తం వేల వేల కిలోల ఆహార పదార్థాలు, తర్వాత నెయ్యి, టన్నులు టన్నులు నెయ్యి, ఒక టన్ను కాదు, ఎన్ని రకాల వంటకాలు చేయాలి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో. అన్ని హరివాసన చూస్తున్నాడు, అప్పుడే వాసన వచ్చింది. అంత పెద్ద ఏర్పాట్లన్నీ నందమహారాజు ఏం చెప్పారు, తర్వాత చేద్దాం గోవర్ధనికి, ముందు ఇంద్రుడికి చేద్దాం. లేదు లేదు, ఇంద్రుడికి అవసరం లేదు, గోవర్ధనకే చేయాలి ముందు, ముందు కాదు అసలు ఇంద్రుడికి వద్దనే వద్దు, గోవర్ధనకే చేయాలి. ఇంకా కృష్ణుడు అంటే అందరికి ఇష్టం బృందావనంలో, ఇంకా కృష్ణుడు ఇంతగా చెప్తున్నాడని వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ ఇంద్రయాగం కోసం చేసిన ఏర్పాట్లన్నీ ఏం చేశారు, అవి గోవర్ధనకి గోవర్ధన పూజ, అది గోవర్ధన పూజ జరిగిన రోజు. ఈరోజు గోవర్ధన పూజ బృందావనంలో, ఇసుక వేస్తే కూడా రాలేదంత జనం ఉంటారు గోవర్ధన చుట్టూ. మొన్న చూశారు కదా అక్కడ శ్రీల మాధవేంద్రపురి కూర్చున్నాం, అక్కడ క్లాస్ జరిగింది గుర్తుందా, గోవిందకుండ, గోవిందకుండ గుర్తుందా, ఎంతమంది గుర్తుంది, గోవిందకుండ దగ్గర అక్కడ ప్రధానంగా నైవేద్యం, అన్ని చోట్ల పెడతారు నైవేద్యము, అక్కడ పెట్టింది, ఎవరు పెట్టారు నైవేద్యం అక్కడ, శ్రీల మాధవేంద్రపురి పెడితే కృష్ణుడు తిన్నాడు, తిని ఏం చెప్పాడు, ఇంకా అన్ అంటే ఇంకా అన్ అంటే తీసుకురా, ఓర్ అన్ ఓర్ అంటే ఇంకా, అన్యోర్ అన్యోర్ ఆ ఊరి పేరే అన్యోర్, ఇప్పుడు ఇంకా తీసుకురా అని ఆ ఊరి పేరు. ఇవన్నీ చారిత్రక సంఘటనలు, మూర్ఖులు ఏంది దేవుడు లేడు అనేది ఒట్టి పోతున్నారు, ఒక కొండ చుట్టూ తిరుగుతున్నారు, ఇదంతా మూఢత్వం అన్నమాట, పరమ మూఢులు అని. దృష్టి కావాలి, చూసేదానికి దృష్టి కావాలి అని. అయితే నందమహారాజు నందమహారాజు ఒప్పుకోవడం జరిగింది. తర్వాత భారీ ఎత్తున నైవేద్యాలు, అది పూజ ఎలా చేయాలో కూడా చెప్తాడు కృష్ణుడు, ఏమేమి వంటకాలు చేయాలి, ఎలా చేయాలి, పూరీలు, పకోడా, సబ్జీలు, తర్వాత ఎటువంటి తీపి ఉండాలి, ఎటువంటి పాయసం ఉండాలి, క్షీరాన్నం ఉండాలి, అన్ని రకాలు ఎన్ని రకాల వంటకాలు అన్నీ చెప్తాడు. తర్వాత గోవులకు చక్కగా గడ్డి, పచ్చటి గడ్డి తినిపించాలి, బ్రాహ్మణులు తర్వాత ఇతరులు ఉన్నారు వాళ్ళకు కూడా సముచితంగా గౌరవించాలి, వాళ్ళకి ఆహార పదార్థాలు ఇవ్వాలి, తర్వాత మీరందరూ కూడా చక్కటి మంచి వస్త్రాలు ధరించాలి, ధరించి గోవర్ధన చుట్టూ ఆవులను ముందర పెట్టుకొని బ్రాహ్మణులు మంత్రాలు చదువుతుంటే ప్రదక్షిణ చేయాలి. ఈ విధంగా ఆ విధంగా చేయటము, పెట్టిన నైవేద్యం అంతా కూడా, చిన్న కృష్ణుడు ఎవరితో ఉన్నాడు అక్కడ, బ్రజవాసులతో ఉన్నాడు. ఆ గోవర్ధన పైన పెద్ద కృష్ణుడు ప్రకటమయ్యాడు, బాలకృష్ణుడు ఎంత పెద్ద అంటే ఆకాశాన్ని తాకుతున్నాడు. ప్రకటమయ్యి ఏం చేశాడు, ఆ నైవేద్యం పెట్టిందంతా, ఎకరాలు ఎకరాలు పెట్టిందంతా కూడా తినేశాడు, తినేశాడు, ఆకలి తీరలేదు, ఇంకేమంటున్నాడు, అన్యోర్ అన్యోర్ ఇంకా తీసుకురండి, ఇంకా తీసుకురండి అని. వాళ్ళ ఇళ్ళలో ఉన్నవన్నీ తీసుకొని వచ్చారు, చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరూ. ఇంకా ఇళ్ళలో ఏమన్నా మిగిలి ఉంటే కృష్ణుడి చేయి ఎక్కడికైనా వెళ్తుంది కదా, వాళ్ళ ఇళ్ళలో అది కూడా తీసుకొని తింటున్నాడు. మన ఇంట్లో తిన్నాడే, మనం పెడితే కదా ఎక్కడ తింటాడో అని భయం మనకు. వాళ్ళు అలా కాదు, మొత్తం కృష్ణుడు తింటే మంచిది, తిన కృష్ణుడు ఆనందం. కృష్ణుడికి ఆకలి ఇస్తుందా, మరి ఎందుకు తిన్నాడు అంత? ప్రేమతో పెట్టినప్పుడు ఆకలి ఇస్తుంది భగవంతుడికి. మనకు కూడా చూడు, ఎవరన్నా ఇంట్లో ఇళ్ళలో వడ్డించే వ్యక్తికి తినే వ్యక్తికి మధ్య సంబంధం సరిగా లేదనుకో, తినాలనిపిస్తుందా? ఆకలి చచ్చిపోయిందంటారు. ఇళ్ళలో బాగా అనుభవాలు ఉంటాయి, ఇవి వివాహమైన వాళ్ళకి తెలుస్తుంటుంది. ఆకలి చచ్చిపోయింది తినాలనిపించలేదంటే అదే ప్రేమతో పలకరించినప్పుడు ఇంకో కొంచెం తినాలనిపిస్తుంది. ఇదంతా చాలా సూక్ష్మమైన విషయాలు, ఇదేందో హోటల్లాగా కాదు. వచ్చారు సర్వర్ వచ్చారు, ఇది పెట్టారు అది పెట్టారు, తినేది బాగుంది. హృదయానికి సంబంధించిన అంశాలు ఇవి. కృష్ణుడు స్వీకరిస్తాడు, అందుగురించి అడుగుతున్నాడు భగవద్గీతలు, నాకు పెట్టండి నేను తింటాను అంటున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు? భక్తుల్ని అడుగుతున్నాడు. విదురు లాంటి భక్తుల్ని, దుర్యోధను లాంటి అభక్తుల్ని అడగట్లేదు. వాళ్ళు ఎన్ని చేసినా కూడా దాని వైపు చూడని కూడా చూడడు. తెగ నందమహారాజు వాళ్ళందరూ గొప్ప భక్తులు కాబట్టి ప్రజవాసులు స్వీకరించారు. పూజ అయిపోయింది, అందరు ఇళ్ళకి వెళ్ళారు సంతోషంగా. తర్వాత ఈ సమాచారం ఎవరికి అందింది? ఇంద్రుడికి అందింది. ఇంద్రుడికి చాలా కోపం వేసింది. ఎప్పుడైతే భౌతికంగా వ్యక్తి చాలా ఉన్నత స్థాయిలో ఉంటాడో, సంపద కానీ స్థాయి కానీ చాలా గర్వం ఉంటుంది. కానీ కృష్ణుడికి ఇష్టం ఉండదు గర్వం. ఇంద్రుడు కూడా భక్తుడే, అయితే కర్మమిశ్ర భక్తుడు, ఫలాపేక్ష ఆశించే భక్తుడు అన్నమాట. ఇక్కడ ఇది గమనించవచ్చు మనం, భక్తి శుద్ధభక్తి చేయలేదనుకో, శుద్ధభక్తి చేయని వాళ్ళకు మనం అనుకోవచ్చు నేను భక్తే కదా చేస్తున్నా, హరే కృష్ణగా చేస్తున్నా, ఇస్కాన్లోనే కదా ఉన్నా, ఇస్కాన్లో శుద్ధభక్తి ఇస్తున్నారు, శుద్ధభక్తిని పక్కన పెట్టి మిశ్రభక్తి తీసుకున్నావు అంటే నీకు ఎడాపెడా పడుతూనే ఉంటాయి. ఏంది నాకు హరే కృష్ణ చేస్తున్నా నాకు పడుతున్నాయి? చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు? శుద్ధభక్తి కోసం చేస్తున్నావా, ఏదో ఆశ పెట్టుకొని చేస్తున్నావా కర్మ మిశ్ర భక్తి అని? అసలు ప్రభుపాది ఇచ్చేది చాలా శుద్ధమైనటువంటి, కానీ మనం ఏదో పెట్టుకొని వచ్చామా మనసులో దాన్ని వదులుకోకుండా. ఇది ఇంద్రుడు లాగా, ఇంద్రుడు కూడా భక్తుడే కానీ కోరికలు పెట్టుకొని ఉన్నాడు. దానివల్ల ఆయనకి స్థానము, గొప్ప స్థానంలో ఉన్నాడు. తనకు యజ్ఞం చేయలేదే అనేసి ఏం చేశాడు? ఏ మేఘాలను పిలిచాడు? సంవర్తక మేఘాలు. వాటి విశేషం ఏంటి? ప్రళయకాలంలో అంటే మొత్తం సముద్రం అయిపోతుంది అన్నమాట, అంత పెద్ద వర్షం కురుస్తుంది, అంత పెద్ద మేఘాలు అవి. ఆ మేఘాలతో పాటి ఆవాహ ప్రవాహ అనేటువంటి ప్రచండ గాలులను కూడా పిలుస్తాడు. ఎందుకు? బృందావనం చిన్న ఊరు, దాన్ని ఇంద్రుడు అనుకుంటాడు చూడు, వీళ్ళు చిన్న పల్లెటూరు వాళ్ళు ఆవుల మీద వచ్చే సంపదతో ఇంత గర్వంతో నన్ను గుర్తించట్లేదు వీళ్ళు అనేసి. కాబట్టి ఆవుల్ని బ్రజవాసులందరినీ నాశనం చేయాలి అని సంవర్తక మేఘాలని పిలుస్తారు. చూడు, గోవుల్ని చంపడం, వైష్ణవుల్ని చంపడం, ఎంత కృష్ణుడికి ఎంత కోపం వచ్చి ఉండాలి అర్థం చేసుకున్నాను. అసలు ఊహకు కూడా రాదు కృష్ణుడికి బ్రజవాసులు అంటే ఎంత ప్రేమ. మీ నాన్నేలే అక్కడ ఏం చూస్తావు? ప్రేమ ఎంత ఎక్కువ ఉంటుందో అంత కోపం వస్తుంది. నువ్వు బాగా ప్రేమించే వ్యక్తిని ఎవరన్నా ఏదన్నా రెండు మాటలు అంటే నీకు కోపం వస్తుంది, వస్తుందా రాదా? అదే నువ్వు ఏదో దారిలో పోతున్న వ్యక్తిని ఎవరన్నా ఏదన్నా అంటారు నీకు కోపం వస్తుందా? రాదు. మరి కృష్ణుడికి ఎంత కోపం వచ్చిండాలి. ఇంద్రుడు ప్రజవాసుల్ని, గోవుల్ని అందరినీ నాశనం చేయమన్నప్పుడు, అయినప్పటికీ కూడా ఇంద్రుడి మీద కరుణతోనే ఇంద్రుడిని సవరించాలి, సరిదిద్దాలి అనే కానీ ఇంద్రుడి మీద అసూయ అయితే కలగలేదు కృష్ణుడికి. ఇంద్రుడికి కలిగింది అసూయ ఎవరి మీద, ఈ పిల్లోడి మాట విని వీళ్ళు చూడు నాకు చేయాల్సిన యజ్ఞము ఇలా పేరు. అందుగురించి భగవంతుడు పరమ పవిత్రుడు అనేది, ఎప్పటికీ ఆయనలో కామ క్రోధ లోభ ఇవి ఉండవు. ఇంద్రుడిలో పొడ చూపింది ఏది పొడ చూపింది? అసూయ పొడ చూపింది. అసూయ వల్ల ఏమవుతుంది? ఇతరులు నన్ను గౌరవించలేదే, నన్ను పట్టించుకోలేదే, ఇదంతా అసూయ యొక్క లక్షణాలు. ఇవి అసూయ ఉందనే దాన్ని గుర్తిదే, నన్ను పట్టించుకోలేదు, నన్ను చూడలేదు, నేను చేసింది గుర్తించలేదు, ఇది అసూయ. మనందరిలో ఉండేది కాదు, భక్తులు ప్రయత్నం చేస్తున్నారు తొలగించుకోవడానికి. అది భక్తులు కానీ వాళ్ళకి అది ఉందని కూడా తెలియదు అసలు. గోవర్ధన పర్వతం, అది గోవర్ధన పూజ చేశారనే కోపంతో బృందావనం పైన వర్షం, భారీ వడగండ్ల వర్షం, పెద్ద పెద్ద గడ్డ, భారీ గాలులు, చలిగాలులు వీస్తున్నాయి. ఆవుదూడలు తట్టుకోలేకపోతున్నాయి, ఆవులు తట్టుకోలేకపోతున్నాయి, గోపాలురు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళకి రక్షణ ఎవరు? వాళ్ళకి అర్థమైంది. ఏం అర్థమైంది? ఇంద్రుడికి కోపం వచ్చిందని. కానీ ఇంద్రుడి మీద వాళ్ళ కోపం రాలేదు. అదే సాధారణ వ్యక్తి అయితే నానా తిట్లు శాపనార్థాలు పెడతారు వెంటనే. వీళ్ళు భక్తులు కాబట్టి కృష్ణ ఏంది కృష్ణ ఇలా అయింది, మా భగవంతుడే గుర్తొస్తాడు భక్తులకి. సుఖంలోనూ సంపదే విపదే, సుఖంలోనూ కష్టంలోనూ రెండు సందర్భాల్లోనూ భక్తుడు అంటే భగవంతుడే గుర్తొస్తాడు. అది ఇక్కడ చూడొచ్చు. బ్రజవాసులు ఇంద్రుడి మీద ఏమి అసూయ కానీ ఆ విధంగా కోపం వ్యక్తం చేయడం అవి చేయలేదు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు పరిగెత్తుకుంటూ. ఇక్కడ చూడు 25వ అధ్యాయంలో 10వ శ్లోకంలో, మేఘములు ఆ విధంగా స్తంభముల వంటి స్థూల జలధారలతో వర్షమును కురిపించగా ధరణి వరద నీటిలో మునిగాను. అప్పుడు ఎత్తు పల్లములు గోచరించకుండేను. అంటే మొత్తం వృందావనం సముద్రం అయిపోయింది. పన్నెండో శ్లోకంలో అతివృష్టి అంటే వృష్టి అంటే వర్షం, అతివృష్టి అతిగా కురిసింది. దుఃఖం వలన వణుకుచు తమ తలలను గోవత్సములను తమ దేహముల ద్వారా కప్పుకొనుటకు ప్రయత్నించుచు గోవులు భగవత్ పాద పద్మములను ఆశ్రయించాయి. ఎవరిని ఆశ్రయించారు? ఎవరు? భగవాన్ కృష్ణుని ఆశ్రయించాయి. బ్రజవాసులు కూడా వెళ్ళారు, కృష్ణ నువ్వు చెప్పావు ఇలా చేసాము, చూడు ఇంద్రుడి కోపం వచ్చినట్లుంది, ఏం చేయాలి ఇప్పుడు? 13వ శ్లోకంలో చూడు, వాళ్ళు ఇలా ప్రార్థన చేస్తాను. పుస్తకం ఉన్న వాళ్ళు చూడండి, పలకడానికి ప్రయత్నం చేయండి. కృష్ణ కృష్ణ మహాభాగ, కృష్ణ కృష్ణ మహాభాగ, కృష్ణ కృష్ణ మహాభాగ, కృష్ణ కృష్ణ త్వన్నాతం గోకులం ప్రభో, త్వన్నాతం గోకులం ప్రభో, త్రాతుమర్హసి దేవాన్నాత్, త్రాతుమర్హసి దేవాన్నాత్, కుపితాద్ భక్తవత్సల, కుపితాద్ భక్తవత్సల. కృష్ణ కృష్ణ మహాభాగ, కృష్ణ కృష్ణ త్వన్నాతం గోకులం ప్రభోత్, త్రాతుమర్హసి దేవాన్నా, కుపితాద్ భక్తవత్సల. కృష్ణ కృష్ణ మహాభాగ, గోవులను ఇంద్రుని కోపం నుండి కాపాడుము. హే ప్రభు, భక్తవత్సలుడవగు నీవు మమ్ము కూడా రక్షించుము. ఎవరి ప్రార్థన ఇది? ప్రజవాసులు ప్రార్థన చేస్తున్నారు, గోవుల్ని కాపాడు, మమ్మల్ని కూడా కాపాడు. నీ పేరేంటి? భక్తవత్సల. భక్తవత్సల అంటే భక్తులంటే చాలా ప్రియం నీకు. మేము నీ భక్తులము, నీ శరణు వేడి ఉన్నాము. ఏం జరిగింది? ఇంద్రుడి యొక్క కోపం చూడు ఎలా ఉందో మా పరిస్థితి. కుపిత దేవాన్న కుపిత, చాలా కోపం వచ్చింది ఇంద్రుడికి. కాబట్టి ఇంత పెద్ద పెద్ద భారీ గాలులు, చలిగాలులు, వడగండ్ల వాన బృందావనం మొత్తం మునిగిపోయేటట్టు చేస్తున్నాడు. త్వన్న, మరి కృష్ణ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఏం చెప్తున్నారు ఇక్కడ? నాత, నువ్వే మా నాతుడివి. నాత అంటే రక్షకుడు, నువ్వే. నువ్వు తప్పితే ఎవరిని రక్షించేవాళ్ళు? గోకులం ప్రభు, గోకులానికి నువ్వే ప్రభువు. గోకులంలో మేమున్నాము, మాకు కూడా ప్రభు నువ్వే, మాకు నాతుడివి నువ్వే, మా రక్షకుడివి నువ్వే. త్రాతుమరహసి, మమ్మల్ని రక్షించు. నీ పేరు భక్తవత్సల కదా, మా పరిస్థితి ఇలా ఉంది ఇప్పుడు. భగవద్గీతలో కృష్ణ చెప్తాడు, కౌంతేయ ప్రతిజానిహి నమే భక్త. అది కూడా గుర్తు వచ్చింటుంది వీళ్ళకి. స్వామి నువ్వు చెప్పావు కదా భగవద్గీతలో, నా భక్తులు ఎప్పుడు నశించరని. నువ్వు చెప్పినట్లు చేశాము, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో చూడండి. మనకు కష్టాలు వస్తే ఏం గుర్తొస్తాయి? ఒకటైతే గుర్తురాదు, కృష్ణుడు గుర్తురాడు. మిగతా అన్ని గుర్తొస్తాయి. అమ్మ గుర్తొస్తుంది, నాన్న గుర్తొస్తాడు, భర్త, భార్య, అత్త, మామ, చెల్లి, అక్క, లైఫ్ ఇన్సూరెన్స్, బ్యాంక్ అకౌంట్, ఇది అన్నీ గుర్తొస్తాయి మనకు. అసలేంది గుర్తురాదు. ఏవైతే కాపాడలేవో అవన్నీ గుర్తొస్తాయి, కాపాడే వ్యక్తి గుర్తురాడు. ఇది మన దౌర్భాగ్యం, అంటే మహామహా దురదృష్టం. అది పద్నాలుగో శ్లోకంలో శిలావర్షతి వాతేనా హన్యమానామచేతనం నిరీక్ష భగవాన్ మేనే కుపితేంద్రకృతం హరి. కృష్ణుడు మనసులో అనుకున్నాడు, ఏంటి, వడగండ్ల వాన చేత, తీవ్రమగు గాలి చేత తన గోకుల వాసులు పీడితులై దాదాపుగా అచేతనులగుట. అచేతనులంటే ప్రాణాలు కోల్పోయే స్థితి ఏర్పడింది. అంత పెద్ద పెద్ద మంచు ముక్కలు పడుతున్నాయి. చూసారా మంచు ముక్కలు పడేది ఎక్కడ? ఎక్కడ ఇంత కూడా పడతాయి పెద్ద పెద్దవి. అక్కడ ఢిల్లీ దగ్గర ఏదో మనాలి అని ఒకటి ఉంది, మనాలి, ఐస్ గడ్డలు పడుతుంటాయి. శ్రీహరి, అదంతయు ఇంద్రుని పని అని తెలుసుకొనెను. ఎవరు అనుకున్నారు ఇంద్రుడి పని అని? కృష్ణుడికి తెలుసు. ఇక్కడ హరి అనే పదం ఎందుకు వాడారు అనేది, ఇక్కడ భగవంతుడి చాలా పేర్లు ఉన్నాయి, హరి అంటే ఎందుకు వాడారు? వీళ్ళ కష్టాలను హరించబోతున్నాడు ఇప్పుడు, అందు గురించి హరి అనే పదం వాడారు. ఇక్కడ ఒకటి ఈ సంశయం రావచ్చు, ఏంటి, భక్తులు కదా, భక్తులకి ఇంత ఆపద వచ్చింది అనేసి. అందులో బృందావనంలో కృష్ణుడే ఉన్నాడు స్వయంగా, కృష్ణుడికి చాలా సన్నిహితంగా ఉన్నారు, వాళ్ళకేంటి ఇంత కష్టాలు రావటం? నా భక్తులు ఎప్పుడు నన్ను మర్చిపోరు, ఇది శుద్ధ భక్తులు. ఇంకా భౌతిక ప్రపంచంలో ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, ఆపద వస్తూనే ఉంటుంది. పదం పదం యత్ విపదం. అయితే తర్వాత ఏమన్నారు, భక్తులు ఎవరైతే ఆశ్రయించి ఉంటారో వాళ్ళకి ఆపదలు ఏం చేయలేవు. వాళ్ళని ఎలా దాటేస్తారు వాళ్ళు? ఎంత కష్టమైనా సరే చాలా తేలిగ్గా దాటేస్తారు. చాలా కష్టం ఏర్పడింది వీళ్ళకి, ఊరు మునిగిపోతుంది, వాళ్ళు చనిపోతారు, ఆవులు దూడలు మొత్తం సముద్రం మునిగిపోతుంది. ప్రొద్దుటూరే మునిగిపోతుంది అనుకోని ఊహించుకోండి ఒకసారి, ఇల్లు అన్ని అన్నీ మునిగిపోతాయి, మనం మునిగిపోతాం. ఎవరు కాపాడతారు? మున్సిపల్ ఆఫీస్కి ఫోన్ చేస్తారా? ఎవరికి ఫోన్ చేస్తారు? మున్సిపల్ ఆఫీస్కి. వాళ్ళే మునిగిపోతుండే, ఏం చేస్తారు నిన్ను? కృష్ణుని పిలవాలి. ఇక్కడ భాష్యంలో ఉదాహరణ ఇచ్చారు. ఇక్కడ ఇది భౌతికమైనటువంటి బాధలు కాదు, వీళ్ళవి యోగమాయ లీలాశక్తి, భగవంతుడి యొక్క లీలాశక్తి. భక్తులు ఎప్పుడు నా సంరక్షణలో ఉంటారని భగవంతుడు చెప్పినప్పుడు ఇంద్రుడు ఏం చేయగలుగుతాడు వాళ్ళని? రెండు ఒకటి, ఇంద్రుడి గర్వం అణచాలి, సరిదిద్దాలి ఇంద్రుడిని. అదే సమయంలో తన భక్తులకు తన పట్ల ఉన్న ప్రేమను ఇంకా గాఢం చేయడం. ఇప్పుడు ఉదాహరణకి బాగా ఆకలిస్తున్న వ్యక్తికి ఆహారం పెడితే, మామూలుగా రోజు సమయానికి ఆహారం వస్తూ ఉంది, భుజిస్తున్నాడు, అటువంటి వ్యక్తికి సంతృప్తి ఉంటుంది. అలా కాకుండా ఒక గంట రెండు గంటలు ఆలస్యమైంది ఆహారం రావడం, కడుపు మాడిపోతుంది, అప్పుడు ఆహారం పెడితే రోజు పొందే సంతృప్తి కన్నా ఎక్కువ సంతృప్తి పొందుతాడు. అలాగే వీళ్ళు రోజు కృష్ణుని ప్రేమిస్తూనే ఉన్నారు, కృష్ణుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమతో కూడిన వ్యవహారాలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడైతే ఇటువంటివి విపత్కర పరిస్థితి ఏర్పడుతుందో అటువంటి పరిస్థితిలో వాళ్ళ ప్రేమ ఏమవుతుంది? ఇంకా ఇనుమడించబడుతుంది, రెండింతలు మూడింతలు అవుతుంది. ఇది భగవంతుడి యొక్క లీలాశక్తి ఏర్పాటు. అంతేగాని బృందావన వాసులకి భౌతికంగా ఎవరు వాళ్ళని తాకలేరు. ఇంకొకటి చూడొచ్చు, తెల్ల వస్త్రం ఉంది, ఎటువంటి మచ్చలేని తెల్ల వస్త్రం, లేదా గోడ అనుకో, తెల్ల సున్నం పూశారు, దాని మీద చిన్న నల్ల మచ్చ పెట్టండి, అప్పుడేమవుతుంది? తెలుపు ఇంకా బాగా కనిపిస్తుందా లేదా? ముందు కంటే ఎక్కువ దృష్టిలో పడుతుంది తెలుపు. అంతే, ఇప్పుడు తెల్ల చెద్దరు ఉంది, బాగా తెల్లగా ఉంది, దాని మీద చిన్న నల్ల మచ్చ పడింది అనుకో, వెంటనే దృష్టి దాని మీదకి వస్తుంది, ఇంత తెల్లగా ఉంది, ఇది ఏంది చుక్క పడింది ఇక్కడ, అంటే ఈ చుక్క వల్ల ఏమైంది, ఆ తెలుపు ఇంకా దాని ప్రశంస పెరుగుతుంది. అలాగే భక్తులకి ఈ విధంగా ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళలో ఉన్నటువంటి ఆ ప్రేమ ఇంకా బాగా ప్రకాశం అవుతుంది బయటికి. అది ఇక్కడ బృందావనంలో జరిగే లీలలు, భక్తులకి భగవంతుడి మధ్య జరిగే లీలలు ఇది. పదిహేనో శ్లోకంలో, మేము అతని యజ్ఞమును నిలిపివేసిన కారణమున ఇంద్రుడు ప్రచండ వాయువుతోనూ వడగండ్లతోనూ కూడినట్టు ఈ అత్యంత దారుణమగు అకాల వర్షమును కురిపించుచున్నాడు. అకాల వర్షం, వర్ష ఋతువు ఉంటుంది, వర్ష ఋతువు కాదు ఈ సమయంలో, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి లేదా, ఇది అకాల ఋతువు అని. అందులోనూ ఇంత ప్రచండ వాయువు, దారుణముగు అకాల వర్షం. దారుణం, ఎందుకు దారుణం అంటున్నారు ఇక్కడ? ఇప్పుడు ప్రళయ సమయంలో రావాల్సినటువంటి మేఘాలు ఇప్పుడు వచ్చాయి, కృష్ణుడు ఆలోచిస్తున్నాడు. దేవతలు సత్వగుణంలో ఉండాలి కదా, ఈ తమోగుణంలో వచ్చినట్టున్నాడు ఇంద్రుడు. సత్వగుణంలో ఉంటేమే అన్ని వాస్తవం ఏంటి, ఏం జరుగుతుంది అర్థమవుతుంది. ఇప్పుడు ధనం ఎక్కినా ఏమెక్కుతుంది, మదం ఎక్కి. నేను ఇంద్రుడు అట్లనే ఉంది పరిస్థితి, గుర్తించలేకున్నాడు నేనే దేవాది దేవుడు, మొత్తం నా ఆధీనంలో ఉంది, నేను చెప్పినట్లు వినాలి, నేను చెప్పిందే జరగాలి. సాధారణంగా దేవతలు ఏ గుణంలో ఉండాలి, సత్వగుణం. కానీ ఇక్కడ ఇంద్రుడు ఏ గుణంలోకి వచ్చాడు, రజోగుణం, తమోగుణంలోకి వచ్చాడు. తమోగుణం పూర్తి ఇంకా చంపేసే వ్రజవాసులనంటే, ఇంకా కృష్ణుడికి అర్థమైంది ఈయన మొత్తం దిగజారిపోయినాడు. ఐశ్వర్యం, ధనము, పదవి చూసుకొని చాలా విరవీగుతున్నాడు. కృష్ణుడికి తన సేవకుల్లో లేశమాత్రము అహంకారం కానీ గర్వము ఏదన్నా కూడా సహించడు, దాన్ని తుంచిపడేస్తాడు. అది ఇక్కడ చూడొచ్చు ఇంద్రుడి లీలలో. ఇంద్రుడు కూడా సేవ చేస్తున్నాడు, విశ్వ పరిపాలనలో ఒక విభాగాన్ని అతను చూసుకుంటున్నాడు. దేవతలకు అధ్యక్షుడు, తర్వాత మేఘాలు అతని ఆధీనంలో ఉన్నాయి, వర్షం. ప్రపంచ విశ్వ పరిపాలనలో సేవనే అది కూడా, అదొక విభాగమే. ఇప్పుడు ప్రభుత్వం చూడండి, ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగస్తులు తప్పుదారి పడితే ఏం చేస్తుంది ప్రభుత్వం? వాళ్ళకి నోటీస్ ఇస్తుంది, మీరు తప్పు చేస్తున్నారు, జాగ్రత్త, మీకు శిక్ష పడుతుంది. అదేవిధంగా ఈ విశ్వ పరిపాలనలో కూడా భగవంతుడు తన సేవకులు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని సరిదిద్దాలి. అది ఇక్కడ ఇంద్రుడికి జరుగుతున్నది. అయితే ఇక్కడ భక్తులకు ఒకవేళ ఐశ్వర్యం ఉందనుకో, భక్తులు మంచి పదవిలో ఉన్నారు, శుద్ధ భక్తులు, ఐశ్వర్యం ఉందంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి ఇటువంటి జరగదు. వాళ్ళు ఏం చేస్తారు? దండం మొత్తం కృష్ణ సేవలో ఉపయోగిస్తారు, వాళ్ళ పదవిని కూడా కృష్ణ సేవలో ఉపయోగిస్తారు. శ్రీ భక్తివినోద్ ఠాకూర్ పదవిని ఉపయోగించారా లేదా ఏ సందర్భంలో? అదే నకిలీ భగవాన్ అతన్ని అరెస్ట్ చేయించేదాంట్లో తన పదవిని ఉపయోగించారు. అట్లా భక్తులకి ఏది సమస్య ఉండదు. శుద్ధ భక్తులకి ధనము కానీ పదవి కానీ అందము ఐశ్వర్యం ఏది సమస్య కాదు. ఎందుకు కాదు? వాళ్ళకి చక్కగా తెలిసి ఉంటుంది దీన్ని ఎలా ఉపయోగించాలి అని. భక్తులు కాని వాళ్ళకే ఇదో విధంగా ఇంద్రుడు భక్తుడే కానీ శుద్ధ భక్తుడు కాదు. నాకు కావాలి ఏదో, అటువంటి వ్యక్తులకి దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియక కష్టాల్లో ఇరుక్కుంటారు. పద్దెనిమిదవ శ్లోకం. కనుక గోపజాతిని నేను నా యోగ బలంచే తప్పక రక్షించాలి. ఎవరు ఆలోచిస్తున్నారు ఇది? గోపజాతి అంటే గోపికలు, గోపులు, ఆవులు, దూడలు, ఇంకా ఇతర ఆ బృందావనంలో ఉన్న అందరినీ నేను రక్షించుకోవాలి. ఇప్పుడు ఎలా రక్షిస్తాను? నా యోగ బలంచే నేను రక్షిస్తాను. ఎందుకనగా వీరికి ఆశ్రయం నేనే, వీళ్ళకు ఎవరు లేరు ఆశ్రయం, నన్నే ఆశ్రయించారు. అంతేకాకుండా నేను కూడా వాళ్ళతోనే ఉన్నాను. బృందావనం నా ఇల్లు, నా ఇంటి మీద దాడి చేశాడు ఇంద్రుడు. నిజంగా వీరు నా కుటుంబం వారే. ఎవరిని చూసి అంటున్నాడు? యశోదమ్మ నందమహారాజుని చూసే కాదు, బృందావన వాసులు అందరినీ చూసి ఏమంటున్నాడు కృష్ణుడు? నా కుటుంబం వాళ్ళే, నా కుటుంబ సభ్యులు నేను రక్షించుకోవాలి అని. ఏ కుటుంబం అంటారు దీన్ని? వసుదైవ కుటుంబం అంటారు. వసుధ భూమి మీద ఉన్న అందరూ ఒకే కుటుంబం, అన్ని జీవులు. ఎక్కడుంది ఇప్పుడు ఆ భావన? ప్రపంచ సౌభ్రాతృత్వం అంటారు, సోదరభావం. ఎక్కడన్నా ఉందా సోదరభావం? ప్రపంచ సోదరభావం ఎక్కడ లేదు. ఒక ఇంట్లోనే ఉండదు సోదరభావం. వివాహమైన మరుసటి రోజు నుంచే గొడవలు మొదలవుతాయి. సోదరభావం, సౌభ్రాతృత్వం. కానీ ఇస్కాన్లో ఉంటుంది అది, ఇస్కాన్లో ఉంటుంది చూడొచ్చు సౌభ్రాతృత్వం, ప్రపంచ సౌభ్రాతృత్వం. అది కూడా ఎవరైతే విశుద్ధ భక్తికి ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకు ఉంటుంది. ఇంకా స్థాయికి రాని వాళ్ళకు ఉండదు. ఇతర భక్తులు బాధపడుతుంటే మనకేంలే, మనది మనం చేసుకుందాంలే. కానీ భక్తిలో బాగా అంత ఇంతో ప్రగతి సాధించి మంచి అవగాహన ఉన్న వాళ్ళు ఇతర భక్తులకు ఏదైనా జరుగుతుంటే, ఇతర భక్తులు ఎందుకు, ఇతరులకు ఏదైనా జరుగుతుంటే కూడా సహించలేరు. ఏమైనా చేయాలి, సహాయం చేయాలి, వాళ్ళకి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కుటుంబం అంటే ఇక్కడ కృష్ణుడే వాళ్ళకు మిత్రుడు, కృష్ణుడే స్నేహితుడు, కృష్ణుడే పుత్రుడు. బృందావన వాసులందరికీ కృష్ణుడితో చాలా సన్నిహిత సంబంధం ఉంది. ఏమేమి సంబంధాలు ఉన్నాయి? సఖ్యం, దాస్యం ఉందా బృందావనంలో? ఉంటుంది కానీ అంత కనిపించదు. ఎక్కువ సఖ్యం, వాత్సల్యం, మాధుర్యం, చాలా సన్నిహితమైన సంబంధాలు. కాబట్టి నా కుటుంబం అనకి ఇంకేమంటాడు కృష్ణుడు? ఇప్పుడు మన మనం కూడా కృష్ణుడి కుటుంబంలో చేరాలి. కృష్ణేర సంసార కొరో అనాచారం వదిలే. ఏది అనాచారం? ఈ శరీరం చూసి, శరీర సంబంధాలు చూసి నా వాళ్ళు అని, ఇది అనాచారం. కృష్ణేర సంసార కొరో, కృష్ణుడి సంసారంలో చేరొచ్చి నువ్వు. ఎక్కడుంది కృష్ణుడి సంసారం? ఇస్కాన్. కృష్ణేర సంసార కొరో చడి అనాచారం. ఇల్లు వదిలేసి వచ్చి ఇస్కాన్లో చేరాలి. ఇల్లు వదిలేసి రావడమా? ఇల్లు వదిలేసి రావడం కాదు, ఇంటికి రావడం. అసలైన ఇల్లు ఇదే, ఇస్కానే అసలైన ఇల్లు. మన భక్తులు చెప్తున్నారు సమయం అయింది ఇంటికి వెళ్ళాలని, ఇంటికి వెళ్ళాలంటారు. ఇంట్లో ఉండి సమయం అయింది ఇంటికి వెళ్ళాలంటారు. మీ ఇల్లు ఎక్కడంటే మా ఇల్లు ఎక్కడ ఉంది పలాన చోట అంటారు. ఇక్కడనే గుళ్ళో ఉండి మా ఇల్లు ఇదే అని చెప్పచ్చు కదా, చెప్పలేరా? ఆ ఇల్లు వదులుకున్నప్పుడు వస్తుంది ఇల్లు నాది అని. ఆ ఇల్లు ఎంతవరకు నాది అని ఉంటుంది అంతవరకు ఇది నాది అని రాదు, మా ఇల్లు ఇది అని. నరారి మీ ఇల్లు ఎక్కడ, ఏ ఊర్లో ఉంది? ఇంటికి వెళ్తాను ఏడుస్తావు మరి. ఈరోజు నుంచి ఏం చెప్తావు మీ ఇల్లు ఎక్కడంటే? గట్టిగా చెప్పు, ఇదే మా ఇల్లు అని. ఇప్పుడు మీ నాన్నని పిలుస్తా, చెప్పాలి మీ నాన్న ముందర. చెప్తావా? చెప్తావా? నిజంగా చెప్తావా? చెప్పు. అంత సులభం ఏం కాదు, చెప్పగలిగితే మహా మహాభాగ్యమే. ఈ విధంగా కృష్ణుడు తనలో తను అనుకున్నాడు, ఇంద్రుడి పనే ఇది, నా యోగ బలం చూపిస్తాను. అతను గర్వం చూపిస్తున్నాడు, నా బలం చూపిస్తాను, చూస్తాం ఎవరు గెలుస్తారా, ఎవరు గెలుస్తారు. స్వయంగా విష్ణువుకు శ్రీకృష్ణుడు ఇట్లు పలికి గోవర్ధన పర్వతమును తన చేతితో ఎత్తి బాలుడు చాలా తేలికగా కుక్క గొడుగును పట్టుకున్నట్లు దానిని ఎత్తి పట్టుకొని. కుక్క గొడుగు అంటే తెలుసా, చిన్నవి ఇంత ఇంత ఉంటాయి, దాన్ని ఎత్తేది చాలా తేలిక అన్నమాట. అంత సులభంగా ఎత్తాడు కృష్ణుడు. దేన్ని ఎత్తాడు? గోవర్ధన పర్వతం ఎత్తాడు. ఏ చేత్తో? ఎడం చేత్త. ఎడం చేతితో చిటికన్న వేళ్ళ మీద. అంటే ఏం చూపిస్తున్నాడు అక్కడ కృష్ణుడు ఇంద్రుడికి? ఇంద్రుడు ఏమనుకుంటాడు, నా పదవి చూడు అని. కృష్ణుడు కృష్ణుడిని చూసి ఏమనుకున్నాడు, ఈ పిల్లోడి మాటలు విని వీళ్ళు ఇంత నాకు చేసి యజ్ఞం ఆపారు, నాకు కట్టేటువంటి పన్ను ఆపేశారు వీళ్ళు అంటే కృష్ణుడు కూడా తక్కువ చేసి చూశాడా లేదా? అందుకు కృష్ణుడు ఇక్కడ నా ఎడమ చేతి చిటికెన్ని వేలు గోరుతో సమానం కాదు, నువ్వు దానితో కూడా సమానం కాదు నువ్వు అని ఎత్తి చూపించాడు. సో పర్వతం ఎత్తాడు, ఎన్ని రోజులు ఎత్తి పెట్టాడు? ఏడు రాత్రులు ఏడు పగళ్ళు. కదలలేదా పర్వతం? కదలలేదు. కాళ్ళు కూడా కదపలేదు, చెయ్యి కూడా కదపలేదు. కృష్ణుడి శరీరంలో కదిలింది ఒకటే ఒకటి, ఏంటి? కళ్ళు. కళ్ళతోనే ఇటు చూస్తాడు అటు చూస్తాడు, కానీ ఎందుకంటే ఏ కొంచెం కదిపిన వాళ్ళు భయపడతారు కింద. కాళ్ళు కూడా మార్చలేదు, మళ్ళీ రెండు కాళ్ళ మీద నిలబడ్డాడా? ఒక కాళ్ళ మీద నిలబడింది, అది కూడా కదిలించలేదు. పర్వతం అయితే ఏం చెప్పాడు, పిదపాతడు గోవులను సంబోధించుచు, గోపులను సంబోధించుచు, ఓ తల్లి తండ్రి, ఓ వ్రజవాసులారా, ఇప్పుడు మీరు మీ గోవులతో పాటు ఈ పర్వతం కిందకు వచ్చి నిలవండి అని పలికెను. పర్వతం ఎత్తుతనే దాని కింద గుంతలాగా ఏర్పడింది. మీరందరూ ఇక్కడికి రండి, మీరందరూ మీ ఆవులు, మీ ఎద్దులు, మీ సంపద, మీ ఇంట్లో పని మనుషులు అందరూ, వ్రజవాసులు అందరూ అందరూ రండి ఇక్కడికి. అక్కడ పర్వతం ఎత్తినప్పుడు అంతమందికి ఎలా ఆశ్రయం దొరికింది? పర్వతము మరీ పెద్ద పర్వతం కాదు, అది ఒక మధ్యతరగతి మహాపర్వతం అయితే కాదు. మరి అంతమందికి ఇప్పుడు చూడు, నందమహారాజుకి ఎన్ని ఆవులు ఉన్నాయన్నారు? 9 లక్షలు. 9 లక్షలు ఆయనకే సరిపోదు ఆ స్థలం అక్కడ. ఇక్కడ ఏమంటున్నారు, మీ గోవులతో పాటు రండి అని ఈ పర్వతం మీదకి. అక్కడ ఏమి ఇచ్చారంటే, కృష్ణుడి చెయ్యి ఎప్పుడు తాకిందో పర్వతానికి, పర్వతం ఉబ్బిపోయింది అన్నట్టు, విశాలం అయిపోయింది. ఇప్పుడు చూడు, చపాతి పిండి రుద్ది నూనెలో వేస్తే పొంగుతుంది, ఎలా అవుతుంది? కొంచెం వెడల్పు కూడా వస్తుంది కదా, పెరుగుతుంది. నరారి పూరి నువ్వు నవ్వినప్పుడు ఇట్లా వస్తుంది కదా. అక్కడ కృష్ణుడి చేయి తగలడం వల్ల చాలా ఆనందం. ఇప్పుడు ఎందుకు భక్తులు చూడు నామం చెప్తే ఎంత ఆనందంగా ఉంటారు, కీర్తనలు బాగా నృత్యం చేస్తారు. కృష్ణుడి స్పర్శ అది, అది గోవర్ధన పర్వతానికి కూడా కలిగింది. అందుగురించి తాకి తాకగానే అది లేచింది పైకి, ఆ పులకరింత. అందు కృష్ణుడికి దాన్ని ఎత్తే ప్రయాస కూడా అవసరం లేదు, అట్లా తాకగానే లేచింది అది. భక్తులు కూడా హరే కృష్ణ బాగా వింటుంటే వాళ్ళకి చెప్పని అవసరం లేదు నృత్యం చేయమని, చేతులు ఎత్తు అని చెప్పిన అవసరం లేదు, బాగా వింటూ ఉంటే తప్పకుండా లేచి నృత్యం చేస్తారు. అలాగే గోవర్ధన పర్వతము చాలా తేలికగా పైకి లేచింది. ఇక్కడ ఆచార్యులు ఇచ్చిన వివరణ ఇచ్చారు భాష్యంలో ఏంటి, గోవర్ధన పర్వతం కేవలం బృందావన వాసులకే కాదు ముల్లోకాలకు కూడా ఆశ్రయం ఇవ్వగలుగుతుంది. అంత శక్తి ఎలా వచ్చింది గోవర్ధనకి? సాక్షాత్తు కృష్ణుడే, కృష్ణుడు చూపించాడు కదా గోవర్ధన పూజ సమయంలో, కృష్ణుడికి నాకు అది గోవర్ధనకి నాకు వ్యత్యాసం లేదు అని. పెద్ద కృష్ణుడు అక్కడ తింటున్నాడు, చిన్న కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు. వీళ్ళందరూ ప్రణామం చేస్తుంటే చిన్న కృష్ణుడు కూడా పెద్ద కృష్ణుడికి ప్రణామం చేశాడు, నాకు గోవర్ధనికి వ్యత్యాసం లేదు. కృష్ణుడి వల్ల కానిది ఉంటుందా? ముల్లోకాలు ఎవరి పాదాల దగ్గర ఉన్నాయి? నిన్న పాడింది ఏంటి, జయో జయ జగన్నాథ సచ్చిరాన త్రిభువని కోరజార్ చరణ్. మూడు భువనాలు ఆయన పాదాల దగ్గర వందనాలు అర్పిస్తున్నాయి. అటువంటిది గోవర్ధన పర్వతం కింద ఎంతమంది వచ్చినా కూడా ఆశ్రయం ఉంటుంది, ఎవరికి ఎటువంటి ఆటంకం కలగదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందుకు కృష్ణుడు పర్వతం ఎత్తి పిలుస్తున్నాడు, రండి రండి రండి, మీరేం భయపడద్దు, నేను మీ రక్షకుడిని, నన్ను అంగీకరించారు కాబట్టి పూర్తి బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఇది అంతా మీ సంసారం వచ్చేయండి మొత్తం, కేవలం మీ మనసులే కాదు మొత్తం మీ సామాగ్రి అన్ని తెచ్చుకోండి. ఆ విధంగా వాళ్ళందరూ వాళ్ళు వేసుకొని వచ్చారు, ఎద్దుల బండ్లు కట్టుకొని వాళ్ళు అన్నీ వేసి ఆవుల్ని దూడల్ని అన్ని తోలుకొని వచ్చారు. వచ్చిన తర్వాత పర్వతం కింద చాలా మంచి చక్కటి ఏర్పాట్లు ఉన్నాయి వాళ్ళ నివాసానికి, ఏ మాత్రం వాళ్ళకి లోటు అనిపించలేదు. ఆవులకు ఏర్పాటు ఉంది, దూడలకు ఏర్పాటు ఉంది, గోపులకు గోపాలకు అందరికీ అన్నీ ఉన్నప్పటికీ వాళ్ళు వాడుకోలేదు వసతులు. ఎందుకు? వాళ్ళు 7 రోజుల పాటు ఇంకంతే అవకాశం దొరికింది కృష్ణుని, 24 గంటలు సీసీ కెమెరాల్లో కనీసం కళ్ళు కూడా అరపలేదు అన్నమాట. ఎందుకు మిగతా రోజుల్లో ఏమవుతుంది, కృష్ణుడు ఉదయము ఆవులు దోలుకొని వెళ్తే ఆవులు దూడలకు సాంగత్యం ఉంటుంది చూస్తుంటే, మళ్ళీ సాయంకాలం అవుతూనే ఆవులు దూడలకు చాలా బాధ, మమ్మల్ని కట్టేస్తారు ఎక్కడో, గోపికలు గోపులు నందమహారాజు వాళ్ళకు ఆనందం బక్కృష్ణుడు వచ్చాడు అంటుంది. మళ్ళీ ఉదయం అవుతూనే వీళ్ళకు బాధ, వెళ్ళిపోతున్నాడు. ఈ విధంగా అందరికీ అవకాశం ఇవ్వడం కోసం ఇదొకటి భగవంతుడు చేసింది. ఆవు దూడలు ఆవులు గోపికలు గోపులు గోపబాలు అందరికీ ఒకేసారి అవకాశం ఇవ్వడం కోసం ఇది చేశాడు. భగవంతుడు ఏదైనా ఒక లీల చేస్తే దాంట్లో చాలా చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇరవై ఒకటో శ్లోకంలో వాళ్ళకు సంశయం రావచ్చు, అయ్యా నువ్వు చిన్నపిల్లాడు పర్వతం ఎత్తి రమ్మని పిలుస్తున్నావు మమ్మల్ని, వాళ్ళ సంశయం చెప్తున్నారు ఇక్కడ. ఈ పర్వతం నా చేతి, కృష్ణుడికి అర్థమైంది వాళ్ళు సంశయిస్తున్నట్లున్నారేమో అని, ఈ పర్వతం నా చేతి నుండి జారుపడినేమో అని ఎంత మాత్రమో భయపడద్దు. గాలికి వర్షానికి మీరు భీతి చెందకండి, ఎందుకనగా మీరు కష్టం నుండి బయటపడుటకు ఏర్పాటు నేనే చేశాను. అంటే వాళ్ళకి రాదు, మా పిల్లోడు కదా కృష్ణుడు, ఇంత పెద్దది ఎత్తాడు పట్టుకోగలుగుతాడా, మళ్ళీ మమ్మల్ని పిలుస్తున్నాడే, రోజు మేమే కదా చూసుకునేది, వెన్న పెట్టేది, భోజనం పెట్టేది, అంత మేము, మళ్ళీ మమ్మల్ని ఎట్లా రక్షిస్తాడు అని ఒక ఇస్కాన్లో ఎవరన్నా పూర్తి కాలం భక్తులు చేరారనుకో, వాళ్ళ తల్లులకి తండ్రులకి ఏదన్నా చెప్తే భక్తి గురించి ఏమంటారు వాళ్ళు, అంత నేర్చుకున్నావా నువ్వు, అంత వచ్చా నీకు, మాకు చెప్పేంతటి అయ్యావా నువ్వు. వాస్తవానికి వాళ్ళకన్నా ఎక్కువే తెలుసు, కానీ వాళ్ళు ఏమంటారు అంత, అంటే ఇక్కడ ప్రేమతో, కృష్ణుడి మీద ఉన్న ప్రేమతో పట్టుకోగలుగుతాడా కృష్ణుడు అని. నందమహారాజు చేస్తారు, వాళ్ళు ఏం చేశారు కొన్ని చోట్ల, ఈ పర్వతం ఎత్తినప్పుడు ఏమైందంట, పర్వతం ఎత్తినప్పుడు పెద్ద గాలులు వర్షము విపరీతంగా వస్తుంది, తర్వాత చివరికి వజ్రాయుధం కూడా ప్రయోగించాడు పర్వతాన్ని ముక్కలు చేయాలని. అంత చేసినప్పటికీ గోవర్ధన పర్వతముకు ఏమి కాకపోవడం కాదు, పూలతో కొట్టినట్లుందంట, అది కూడా మల్లె పూలతో కొట్టినట్టు, దెబ్బ తగులుతుందా. అంటే భగవంతుడి స్పర్శ ఎక్కడుంటుందో అక్కడ ఏ సమస్య తాకలేదని. ఎంత చూడు, వజ్రాయుధం అంటే కొండల్ని నుజ్జు నుజ్జు చేయగలుగుతుంది. అటువంటిది ఇంకా ఏం రాశారు ఇక్కడ, అక్కడ ఉన్నటువంటి లేళ్ళు, దుప్పులు, పక్షులు అడవిలో ఉంటాయి కదా గోవర్ధన పర్వతం పైన, అవన్నీ పర్వతం కిందికి రాలేదంట, అవి భయంతో కాదు ఆనందంతో పర్వతం పైకి ఎక్కాయంట, అవి మళ్ళీ పర్వతం పైకి ఎక్కాయి. పెద్ద పెద్ద వజ్రాయుధం ఘాతానికి కూడా ఏమి జరగట్లేదండి. అంటే కృష్ణుడి స్పర్శ ఎవరికి తగిలింది అక్కడ, గోవర్ధనికి, గోవర్ధన స్పర్శ వీటికి, వాటికి కూడా దెబ్బలు తగలలేదు. అది మనకు చూడొచ్చు, భగవద్భక్తుల సాంగత్యంలోకి వస్తే ఈరోజు ఉపవాసం లేదు, ఎందుకు నిద్ర వస్తుంది, ఉపవాసం లేదు ఈరోజు, ప్రసాదం ఉంటుంది. హరే కృష్ణ. అదొకటి పర్వతం ఎత్తినప్పుడు ఆకాశాన్ని అంటుతుంది అని, మేఘాలను అంటుతుంది అని, అంటే ఇంకా మేఘాలు ఏం చేయగలుగుతాయి అక్కడ, ఏం చేయలేవు ఆ మేఘాలు, అంత పెద్ద బలమై ఉన్నప్పటికి కూడా. ఇది భగవంతుడి సంపర్కంలో, భక్తుల సంపర్కంలోకి వస్తే వచ్చే లాభం. భౌతికమైన కష్టాలు ఏది మనల్ని ఏం చేయలేవు, అయితే వాళ్ళ సంగత్యంలో ఉండాలి. భక్తుల సంగత్యంలో ఉన్నావా నీ కష్టాలన్నీ పటాపంచలైపోయి ఏమి నీళ్ళు లేవు గుళ్ళు తాగడానికి, మరి ఎందుకు కళ్ళు మూసుకోవాలి, ఆయన అట్లనే ఈయనట్లనే ఈయనట్లే, అవునా సరే నిలబడుకొని అన్న వినాలి, ఎందుకు మరి అటువంటి నిలబడుకొని వింటే తప్పేం లేదు, జపం చేస్తాము నిలబడుకొని చేయమా, మరి నిలబడుకొని వింటే తప్పేమి, ఎవరన్నా చూస్తారు ఏమనుకుంటామో, నేను ఒక్కడే నిద్రపోతున్నా అనుకుంటారు అందరూ అని, కానీ చాలామంది ఉంటారు మనలాంటి వాళ్ళే, సమస్య ఏం లేదు. శ్రవణం ముఖ్యం, నిలబడుకున్నావా కూర్చున్నావా తర్వాత విషయం. ఎంత చక్కగా శ్రవణం చేస్తామో అంత శక్తి లభిస్తుంది. ఇదో ఇలాంటి దాడులు జరుగుతుండే మన మీద, ఎలాంటివి, వజ్రాయుధము, ఇటువంటి తుఫాను గాలులు జరుగుతుంటాయి, బాగా బలంగా ఉన్న వ్యక్తి ఏం కాదు, బలం లేనప్పుడు పడిపోతాం. శ్రవణ కీర్తన అనేటువంటి ఆహారం ఎంత బాగా తీసుకుంటారో, ఎంత ఎక్కువ తీసుకుంటారో అంత పుష్టిగా తయారవుతారు. ఇప్పుడు రోజు ఒక ప్లేట్ అన్నం తినేవాడివి, తక్కువ తిన్నావు అనుకో రెండు రోజులు, నీ శక్తి తగ్గుతుందా లేదా? తిన్నైతే తిన్నావు, తగ్గుతుంది. నేను పడగొట్టడం సులభమా కాదా? అదే నీకు సరిపడ్డంత ఆహారం తిన్నప్పుడు నీకు పుష్టిగా ఉంటావు, అంత సులభంగా నేను పడేయలేరు ఎవరు. శ్రవణ కీర్తన కూడా అదే, మాయ మనల్ని ఎప్పుడు దాడి చేస్తూనే ఉంటుంది, పరీక్ష పెడుతూనే ఉంటుంది. ఎవరైతే శ్రవణం కీర్తనంలో అత్యంత సావధానంగా బాగా తీసుకుంటారో, ఎక్కువగా ఎంత ఎక్కువగా వింటారో అంత పుష్టిగా తయారవుతారు. కాబట్టి అది ఒకవేళ నిద్ర సేవ చేసి కష్టంగా ఉంటే కొంచెం నిలబడుకొని వినొచ్చు, తప్పేం లేదు, జపం చేస్తాం, ఇది కూడా అంతే. సరే, కృష్ణుడు హామీ ఇచ్చాడు. ఏమి హామీ? మీకేం భయపడద్దు, రండి. అందరూ పర్వతం కిందకు వచ్చారు. ఏమేమి తీసుకొని వచ్చారు? వాళ్ళ ఆవుల్ని, ఎద్దుల్ని, దూడల్ని, బండ్లు, వాళ్ళ అన్ని ఇంట్లో ఏమున్నాయో అన్ని తెచ్చుకున్నారు. తర్వాత 23వ శ్లోకం. శ్రీకృష్ణుడు ఆకలి దప్పికలను మరచి స్వీయ సుఖమును విడిచి వ్రజవాసులు తనను వీక్షించుచుండగా వారం రోజులు ఆ పర్వతమును ఎత్తి పట్టుకొని కదలకుండా నిలబడేను. ఎవరికి ఆకలి లేదంటే ఇక్కడ వాళ్ళకు కూడా ఆకలి లేదు. ఇప్పుడు ఆకలి ఉందా లేదా? నా భక్తిలో బాగా పరిణతి సాధించి భగవత్ ప్రేమ సాధించిన వాళ్ళకి ఆకలి దప్పిక వాళ్ళ మీద పని చేయదు. అసలు ఉంటుంది ఆకలి దప్పిక, వాళ్ళ మీద ప్రభావం ఉండదు. అది మనం చూడొచ్చు, భక్తిలో ప్రగతి సాధిస్తున్నామా లేదా అనేదానికి ఒకటే గుడ్డి గుర్తు. ఆహార, నిద్ర ఇటువంటి విషయాల పట్ల ఆసక్తి ఎంత ఉంది, దాన్ని బట్టి ఎవరిది వాళ్ళు పరీక్షించుకోవచ్చు అన్నట్టు. అలా అని చెప్పేసి కృత్రిమంగా ప్రయత్నం చేయకూడదు. ఆహారం తగ్గించడం, నిద్ర తగ్గించడం అది తప్పు. మళ్ళీ భక్తిలో ఎదుగుదలను అనుసారము ఆహారము, నిద్ర అవే తగ్గుతుంటాయి. మనం ఆహారం, నిద్ర తగ్గించామంటే బలహీన పడిపోతుంది శరీరం, మనసు బలహీన పడిపోతుంది. అందుకు భగవద్గీతలో ఏం చెప్పాడు కృష్ణ? యుక్తాహార విహారస్య. ఉండాలి, ఆహారం తీసుకోవాలి, విశ్రాంతి ఉండాలి, ఎంత అవసరమో అంతే ఉండాలి. ఇక్కడ కృష్ణుడికి ఆకలి దప్పిక లేవు అంటే రోజు స్వీకరించేవాడు యశోదమ్మ పెడితే, ఇతర గోపికలు పెడితే, ఇప్పుడు స్వీకరించేదానికి లేదు ఏంది? అయితే కొన్ని చోట్ల పాత చిత్రపటాల్లో యశోదమ్మ రోహిణి మాత వెన్న తినిపిస్తున్నట్టు కృష్ణుడికి. ఏది? గిరిదారి, గిరిదారి కృష్ణ, గిరివర దారి అంటారు కదా. గిరిదారి అంటే పర్వతాన్ని ధరించను వెన్న తినిపిస్తున్నట్టు. తర్వాత నందమహారాజు, బలరాముడు వీళ్ళు కర్రలతో పోటు, దానికి ఎక్కడన్నా కునుకేస్తాడేమో అనేసి అలా కొన్ని చోట్ల. ఇక్కడ వ్రజవాసులకి ఆకలి వేయలేదు, ఆవులకు ఆకలి వేయలేదు, దూడలకు ఆకలి వేయలేదు. అలాగే కన్నారపకుండా చూస్తున్నారు కృష్ణుడు, వాళ్ళని చూస్తున్నారు, వాళ్ళు కృష్ణుని చూస్తున్నారు. ఎన్ని రోజులు, ఎన్ని గంటలు? 24 ఏళ్ళు. ఎంత? 168 గంటలు అందరూ ఒకేసారి కృష్ణుడి సాంగత్యంలో ఉన్నారు. ఎంత ఆనందం ఆస్వాదించిండాలి. సంకీర్తన చూడండి, ఎంత ఎక్కువ మంది ఉంటే అంత రసవత్తరంగా ఉంటుంది. రోజు ఎలా ఉండేది? ఆవులు, దూడలు, పగలు కృష్ణుడి సాంగత్యం, రాత్రి వాటికి ఉండేది కాదు. పగలు గోపికలు, నందమహారాజుకు, వీళ్ళకు ఉండేది కాదు. ఎప్పుడేమైంది? రాత్రి పవళ్ళు 7/24 మొత్తం అందరికీ అవకాశం ఇచ్చారు. అందుకు వాళ్ళకు ఆకలి లేదు, ఈయనకు ఆకలి లేదు, వాళ్ళకి దప్పిక లేదు, వీళ్ళకి దప్పిక లేదు. కృష్ణుని యోగశక్తి చూసిన ఇంద్రుడు అమిత ఆశ్చర్యానికి లోనయ్యాడంట. ఆశ్చర్యం కాదు, అమిత ఆశ్చర్యం అని ఎందుకన్నారు ఇక్కడ? ఏంది సంవర్తక మేఘాలు వస్తే కూడా ఏం చేయలేకపోతున్నాయి, వజ్రాయుధం కూడా ఏం చేయలేకపోతుంది. వజ్రాయుధానికి ఎదురులేదు, సంవర్తక మేఘాలకు అసలే ఎదురులేదు. అందుకు అమిత ఆశ్చర్యం వేసింది దానికి. ఏం చేశాడు, మేఘాలని వెనక్కి పిలిపించాడు. అక్కడ దానికన్నా ముందు కూడా సమాచారం అందుతుంది, ఏది నీళ్ళు బృందావనం మొత్తం నీళ్ళతో నిండిపోయింది కదా, నిండిపోయింది, ఇంకా ప్రజవాసులు ఎవరు లేరు అంటే ఈ వాయువులు వచ్చి చెప్తాయంట, లేదు పర్వతం కింద ఆనందంగా ఉన్నారు వాళ్ళు అని. అప్పుడు వజ్రాయుధం ప్రయోగిస్తాడు. వజ్రాయుధం ప్రయోగించిన అది పువ్వులతో కొట్టినట్టుంది గోవర్ధన పర్వతంకి. మనకు కూడా అంతే, భగవంతుని నిజంగా ఆశ్రయిస్తే వజ్రాయుధం కాదు అట్లాంటి కోటి ఆయుధాలు వచ్చినా కూడా ఏం చేసినా ఏమనిపించదు. నామం బాగా వినాలి వినాలి వినాలి, భక్తుల సాంగత్యంలో నామం వినాలి. తర్వాత మేఘాలు వెనక్కి పిలిచాడు, గాలి ఆగిపోయింది. తర్వాత నీరు, నీరు ఎలా ఇంకిపోయింది, భగవంతుడి సంకల్పం కింద పడింది, పడినట్లు ఇంకిపోతూ ఉంది. నదులు సాధారణంగానే ప్రవహిస్తున్నాయి, ఏం పొరలటం లేదు. ఇంకా బృందావన వాసులకు చెప్పాడు, ఇంకా మీరు మీరు మీ పిల్లలు మీరందరూ మీ బండ్లు కట్టుకొని మీరు ఇళ్ళకి వెళ్ళచ్చు, మీకు ఎటువంటి ఆపద లేదు, ఆపద నుంచి బయటపడ్డారు. వెళ్ళి అందరు బయటకు వచ్చిన తర్వాత కృష్ణుడు నిదానంగా పర్వతం మళ్ళీ ఎక్కడున్నది అక్కడ దించేశాడు. దించేసిన తర్వాత ఏమైంది, అందరు చూస్తూనే ఉన్నారు, అన్ని జీవులు, ప్రజవాసులు ఆవులు దూడలే కాదు, అన్ని జీవులు చూస్తుండగా పర్వతాన్ని మళ్ళీ అక్కడ పెట్టాడు. పెట్టిన తర్వాత ప్రజవాసులు అందరూ, గోపబాలురు, స్నేహితులు, గోపికలు అందరూ వచ్చేసి వాళ్ళ వాళ్ళ పెద్దవాళ్ళు ఏం చేశారు, కృష్ణుని తల నిమరటం, ఆలింగనం చేసుకోవడం, తల్లిదండ్రి స్థాయిలో ఉన్నవాళ్ళు ఎడం చేయి పట్టుకొని కొంచెం మర్దన చేశారు. మళ్ళీ వేలు విరచడం, ఇట్లా వేలు ఏమైనా నిలుకుపోయిందా ఏంది పరిస్థితి అని, నొప్పిగా ఉందా నీ చెయ్యి, బాగుందా, ఎట్లా ఉంది నాన్న నీకు, మమ్మల్ని కాపాడే విండోలు అని. ఎవరు నందమహారాజ్ అది తల్లిదండ్రులు వాత్సల్య రసంలో ఉన్నవాళ్ళు, ఇంకా స్నేహితులు వాళ్ళకి ఆనందం, వారం రోజులు ఆనందంగా గడిపాము నీ వల్ల ఎత్తిపట్టావు, వాళ్ళకేం తెలియదు నీకు నొప్పి ఉందా అది అని. స్నేహితులకి ఏమన్నా ఉంటుందా, ఉండదు. బాగా నవ్వుతూ కృష్ణుడి దగ్గరకు వచ్చి నవ్వుతూ ఆటలాడడం మాట్లాడడం. వాళ్ళు కృష్ణుడి కన్నా కొంచెం తక్కువ వయసులో ఉన్నవాళ్ళు వచ్చి పాదాలకి ప్రణామం చేసి పాదాలకు మర్దం చేస్తున్నారు, పాదాలకి ఏమైనా నొప్పి కలిగిందేమో స్వామికి అని చెప్పి. ఈ విధంగా బ్రజవాసులు అందరూ చేస్తున్నారు. అయిన తర్వాత నందమహారాజు, యశోదమ్మ, బలరాముడి దగ్గర, వాళ్ళ దగ్గరికి వెళ్తాడు కృష్ణుడు. అక్కడ బలరాముడు కూడా వాత్సల్య రసంలో చూశాడు కృష్ణుడిని. అక్కడ పెద్ద అన్న కదా, అన్న కాబట్టి తమ్ముడిని చూడు. కుటుంబంలో తండ్రి తర్వాత తండ్రి స్థానం ఎవరిది, అన్నది. అది ఇక్కడ బలరాముడు, బలరాముడిని యశోదమ్మ నందమహారాజు బృందంలో చేర్చారు ఇక్కడ కృష్ణుడు వాళ్ళ దగ్గరికి. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు గోపికలు, మాతృవాత్సల్యంలో చూసేవాళ్ళు. ఎప్పుడైతే నందమహారాజు, యశోదమ్మ, బలరాముడు ముగ్గురిని కలిపి చూపించారు, అక్కడ శ్లోకంలో చెప్తారు ముగ్గురిని, వాళ్ళ ముగ్గురి దగ్గరికి వెళ్ళాడు అంటే అక్కడ కృష్ణుడి యొక్క బాగోగులు, తల్లి తండ్రిలాగా చూసుకునే వాళ్ళలో నందమహారాజు యశోదమ్మే కాదు, బలరాముడు కూడా చూసుకుంటాడు ఆ విధంగా. ఆ తర్వాత ఏమైంది, అందరు ఇళ్ళకి వెళ్ళిపోతారు. తర్వాత ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఆలోచన అప్పుడు వస్తుంది, అంటే కృష్ణుడు ఏంది ఇంత పిల్లోడు, ఏంది ఈ పర్వతం ఎత్తడం. అప్పటి వరకు అనిపించలేదు వాళ్ళకి, అప్పటి వరకు చాలా ఆనందంగా ఉన్నారు కృష్ణుడిని చూస్తూ ఎదురుగా. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏంది మన చిన్న పిల్లోడే, 7 సంవత్సరాల పిల్లోడు, మన పిల్లోడే కదా, మన ముందర ఆడేవాడు, ఎలా ఎత్తాడబ్బా పర్వతం. అప్పుడు ఆశ్చర్యం కలిగింది వాళ్ళకి, అంతవరకు ఆశ్చర్యం కలగలేదు. అప్పుడు నందమహారాజ్ దగ్గరికి వెళ్ళి ఏంది, పసిబిడ్డగా ఉన్నప్పుడే పూతనని చంపాడు, 3 నెలల వయసు ఉన్నప్పుడు శకటాసురుని చంపాడు, 1 సంవత్సరం వయసు ఉన్నప్పుడు తృణావర్తని చంపాడు, ఇవన్నీ ఏంది సాధారణ బాలుడా కాదే, అసాధారణం అనిపిస్తుంది. ఎవరు అసాధారణమైన వ్యక్తి, దేవతల్లో ఒకరేమో ఏదో పొరపాటున మన కులంలో జన్మించినట్టున్నాడు, మనం సాధారణమైన వ్యక్తులం. ఈ విధంగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే నందమహారాజు రండి 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 మీకు సమాధానం నేను చెప్తా అని కూర్చోబెట్టుకొని గర్గముని చెప్పిందంతా చెప్తారు. గర్గముని చెప్పాడు, మీ వాడు సాక్షాత్ మీ వాడు మిమ్మల్ని అన్ని ఆపద నుంచి రక్షిస్తాడు, సాక్షాత్తు నారాయణ లాంటి వాడే మీ వాడు అని చెప్పాడు అని గర్గముని చెప్పిందంతా. తర్వాత మీ వాడు 4 యుగాల్లో మీ ముందు యుగాల్లో ఈ విధంగా అవతారాల్లో వస్తాడు, 4 యుగాల్లో 4 అవతారాల్లో వస్తాడు, ఎవరైతే మీ వాడిని ఆశ్రయిస్తారో వాళ్ళకి ఎటువంటి కష్టం నష్టం దుఃఖం ఏమాత్రం ఉండదు, ఇవన్నీ చెప్తాను. ఎప్పుడు కృష్ణుడు లేడు ఆ సమయంలో, కృష్ణుడు పర్వతం దించిన తర్వాత ఏం చేశాడు, మళ్ళీ ఆవుల్ని దూడల్ని స్నేహితులతో వెళ్ళాడు. ఆ సమయంలో వీళ్ళు చర్చించుకుంటున్నారు ఇంటి దగ్గర, ఎవరెవరు గోపులు నందమహారాజు వీళ్ళు. ఆ విధంగా వాళ్ళు విన్న వెంటనే నందమహారాజు పట్ల కృష్ణుడి పట్ల వాళ్ళకి చాలా గౌరవభావం పెరిగిపోయింది. అప్పటికే కృష్ణుడు ఇంటికి వచ్చేస్తాడు ఆవులను తోలుకొని, నందమహారాజును గౌరవిస్తారు మంచి కానుకలు ఇచ్చి, కృష్ణుడికి కూడా మంచి అలంకరణ చేస్తారు, గౌరవభావంతో పూజిస్తారు కృష్ణుడికి. పూజించడం అంటే ఆదర ప్రేమ భావ ప్రేమ ఆధారాలు చూపిస్తారు. తర్వాత కృష్ణుడు ఒంటరిగా వెళ్తాడు గోవర్ధన్కి, ఎక్కడన్నా ఏమైనా అయిందో చూద్దాము అని, అంటే వజ్రాయుధం తాకింది కదా, ఒంటరిగా వెళ్తాడు, ఎవరిని వెంట పెట్టుకొని వెళ్ళలేదు, అక్కడ వెళ్తాడని. అక్కడ ఆ సమయంలో అంత లోపల ఏమైంది, ఇంద్రుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి నాకు అర్థం కావట్లేదు, నాకు తల తిరిగిపోతుంది, అక్కడ నారాయణుడే సాక్షాత్వం ఇప్పుడు అర్థమవుతుంది, అపరాధం చేశాను, నారాయణుడికి అపరాధం చేశాను నేను, దేవాదేవుడికి నా పరిస్థితి ఏంది అని ఆయన దగ్గరికి వెళ్ళాను. బ్రహ్మదేవుడు చెప్తాడు, ఎవరు అనుకుంటున్నావు అక్కడ ఉండేది దేవాది దేవుడు అఖిలాండ ఒకటి బ్రహ్మాండ నాయకుడు, నాలాంటి వాళ్ళు ఎంతోమందికి జన్మనిస్తాడు ఆయన, ఇంకా భయం వేసింది ఇంద్రుడికి, బ్రహ్మను ప్రాధేయపడతాడు, ఏం చేయాలి ఏం చేయాలంటే, సురభిని తొడుకొని వెళ్ళు, సురభి అంటే గోలోకంలో ఉన్న సురభి కాదు, ఇంకొక గోలోకం ఉంది ఇక్కడ గోలోకం, సురభిని తీసుకెళ్తే కృష్ణుడికి చాలా ఇష్టం కాబట్టి సురభిమాతను ఆశ్రయించు నువ్వు అని. అప్పుడు సురభిమాతను తొడుకొని వస్తాడు సురభిని, ఏది మొన్న చూశారు కదా గోవర్ధన్లో ఏంది గోవిందకుండ, అక్కడ కృష్ణుడిని ప్రార్థన చేయడానికి వస్తే అక్కడ కృష్ణుడు చెప్తాడు ఇంద్రుడితో వ్యంగ్యంగా మాట్లాడతాడంటే, చూడు ఈయన మీ వెళ్ళి ప్రణామం చేయడం స్వామి, నువ్వు అంతటోడు వింతటోడు అంటే, నువ్వు నా భక్తుడివే, నా భక్తుడు నా మీద ఎప్పుడు ఏం ఎదురు తిరగడు నాకు తెలుసు, ఆ మేఘాలు వచ్చాయి ఏందో ఎంత పాటు చేయాలని వచ్చాయి అవి బృందావనాన్ని, నువ్వైతే నా భక్తుడివే అని ఇంకా అవమానం అయిపోయింది. ఒప్పుకోవాలి కదా, నోటితో చెప్పాలి నేనే పంపించిందని, అది రాబట్టాలి నాది తప్పైపోయింది పూర్తిగా ఒప్పుకోవాలి. అంతవరకు వదిలిపెట్టాడు కృష్ణుడు. మనం కూడా ఏదైనా పొరపాటు చేసి అహంకారంతో ఒప్పుకోలేదనుకో, అది పూర్తి నువ్వు కంట్లో నీళ్లు కార్చి ఒప్పుకోవాలి, పూర్తి తప్పు నాదే అంతవరకు నేను వదిలిపెట్టాడు. ఎందుకు కృష్ణుడికి కావాలి, కృష్ణుడు పరమ పవిత్రుడు, నువ్వు కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు కూడా పరమ పవిత్రుడు, అది పరమ పవిత్రుడిగా అయ్యే విధంగా చేసేది ఎవరు, కృష్ణుడే, మళ్ళీ మన వల్ల కాదు అది. అందుగురించి అక్కడ ఇంద్రుడి నోట్లోంచి, స్వామి నేను అదే తప్పు నేనే పంపించింది, సంవర్తక మేఘాలు వద్దు మేము వెళ్ళము అంటే నేనే పంపించింది దగ్గరుండి అని. అప్పుడు నేనే చేసింది కావాలని కృష్ణుడు చెప్తాడు, నీ అహంకారం మంచిది కాదు, గుర్తుపెట్టుకొని ఉండి ఎప్పుడు నీ స్థానం ఏంటి నీ సేవ ఏంటి గుర్తుపెట్టుకొని మెలగాలి జాగ్రత్త అని చెప్పి పంపిస్తారు. ఇంకోసారి చేసావంటే తీవ్రంగా ఉంటుంది అని. అంటే ఏం గుర్తొచ్చిందంటే కృష్ణుడికి, మళ్ళీ పారిజాతం తీసుకొని వెళ్తాను అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఎదురు తిరుగుతాడు అని. తిరిగాడా లేదా, ఎదురు తిరిగాడు మళ్ళీ, ప్రేమించే భగవంతుడు ప్రేమిస్తాడు కాబట్టి హెచ్చరించినైతే హెచ్చరించాలి, తల్లిదండ్రి పిల్లోడు ఒకసారి తప్పు చేసిన తర్వాత ఏదో ఇంకొకసారి చేసావనుకో నీ కథ ఉంటుంది చూడండి అంటారా అన్నారా, ఒకసారి అంటారు కూడా నోట్లో నేను చంపేస్తా చూడంటారు, చంపుతారా? భగవంతుని హెచ్చరిస్తున్నాడు, నువ్వు భవిష్యత్తులో తప్పు చేస్తావు, మళ్ళీ జాగ్రత్త చూడు, నీకు మళ్ళీ నేను హెచ్చరి, మళ్ళీ నా దగ్గర నువ్వు మందలింపు తినాల్సి ఉంటుంది అని. అట్లానే చేశాడు అక్కడ కూడా. ఎవరి మాట విని? భార్య మాట విని అప్పుడే తెచ్చిచ్చాడు. ఏంటి అవన్నీ కుండలాలు గొడుగు అన్నీ తెచ్చిస్తే అప్పుడే కూర్చోబెట్టాడు, పూజ చేశాడు. అట్లా బయటకు వెళ్తూనే అప్పుడే, అంటే దేహభావన ఎంత చూడు. ఆ శచీదేవి శచినే కదా అని చెప్పి మన చెట్టు తీసుకుపోతున్నాడు అని, మన చెట్టు కదా, మన ఎంత మోహం. దాని నుంచి చూడొచ్చు కుటుంబ జీవనము ఎంత మోహానికి గురి చేస్తుందో, ఎంత సాధారణ మోహం కాదని. ఆ క్షణం కూడా గడవలేదు కృష్ణుడిని ఆరాధించడము, కృష్ణుడే స్వయంగా తీసుకొని ఇచ్చి వాళ్ళ వస్తువులు ఇవ్వడము అంత చేస్తే కూడా ఆ భార్య మాట విని కృష్ణుడికి ఎదురు తిరుగుతాడు అక్కడ. మళ్ళీ అది హెచ్చరించాడు కృష్ణుడు, ఇంకొకసారి చేయొద్దు జాగ్రత్త నువ్వు అని. సో దీని నుంచి ఏం నేర్పిస్తున్నాడు మనకి కృష్ణుడు, భక్తుల్లో ఏ కొంచెం లేశమాత్రం అహంకారం గర్వం నేను ఇది అదేను నచ్చదు, దాన్ని తుంచేస్తాడు, ఖచ్చితంగా తుంచేస్తాడు. దాన్ని తుంచేటప్పుడు మనకి చాలా కష్టంగా ఉంటుంది, నేను చూడు భక్తి చేస్తున్నా నాకు ఇలాంటివి జరిగేది, మళ్ళీ అహంకారం ఉంది, ఆత్మాభిమానం ఇవి ఉన్నాయని మనకు తెలీదు. మనం ఏమనుకుంటాం, చాలా శుద్ధ భక్తుడిని నేను, నేను చాలా శుద్ధ భక్తురాలని, నాకెందుకు ఇలా అవుతుంది. వాస్తవానికి శుద్ధ భక్తులకు ఆలోచన రాదు. శుద్ధ భక్తులకి ఏదైనా కష్టం వస్తే ఏదో తప్పు చేసింటాను నేను, చేయకుండా ఏదో ఏదో అది ఉంటుంది. ఒక శుద్ధ భక్తులకి ఏముంటుంది, అహంకారం లేదు, ఆత్మాభిమానం లేదు, వాళ్ళకి ఏముంటుంది మనసులో, నేను ఏదో పొరపాటు చేసి ఉంటాను లేకుంటే ఎందుకు జరుగుతుంది ఇలా అని. ఆరంభ స్థాయిలో ఉన్న మనలాంటి వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఇంత బాగా చేస్తుంటే నాకెందుకు వస్తున్నాయి ఇవి అని. శుద్ధ భక్తులు నేను తప్పు చేసి ఉంటాను లేకుంటే నాకెందుకు వస్తున్నాయి కష్టాలు అని. కాబట్టి మనము జపమాల పట్టుకున్నాము, నాలుగు నియమాలు పాటిస్తున్నాము, చేస్తున్నాము, మనలో అహంకారము ఆత్మాభిమానము నేను చూపెట్టుకునేవి ఉంటాయి కదా, వాటిని భగవంతుడు క్రమక్రమంగా తొలగించాలి. ఆ సేవ మనం భగవంతుడికి సేవ ఇచ్చినట్టు అది చూడు. భగవంతుడు ప్రేమించే తండ్రి కాబట్టి తండ్రి బిడ్డకు చేసే సేవ, ఆత్మ తన మమైవ అంశం నా అంశ అంటున్నాడు కాబట్టి భగవంతుడు దాన్ని ప్రేమతోనే సవరిస్తాడు. అందుగురించి ఈ క్రమక్రమంగా మనలో ఉన్న అహంకారము అభిమానం అవి తొలగించడం కోసం అప్పుడప్పుడు దెబ్బలు వేస్తుంటాడు. ఆ దెబ్బలు వేసేది కూడా ఎలా వేస్తాడు, మన చుట్టూ ఉన్న భక్తుల ద్వారానే చెప్పిస్తుంటాడు, ఒక్కోసారి పలికిస్తుంటాడు జరుగుతుంటే. అప్పటికి మాట వినలేదనుకో, నువ్వు చాలా కలత కలిగిస్తున్నావు అనుకో, ఏం చేస్తారు, నువ్వు దూరం వెళ్ళు, వీళ్ళ దగ్గర వద్దు, నువ్వు బయటకు వెళ్ళు కొంతకాలం, అప్పుడు అర్థమవుతుంది నీకు అని బయటకు పంపించేస్తాడు. వదిలిపెట్టాడు బయటకు పంపించిన తర్వాత కూడా చూస్తూ ఉంటాడు, ఎక్కడికి వెళ్తాడు చూస్తాం, ఎంత దూరం వెళ్తావో నువ్వు వెళ్ళు, నువ్వు వీళ్ళ దగ్గరికి అయితే వద్దు, నువ్వు వీళ్ళందరిని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు కలత కలిగిస్తున్నావు వీళ్ళకి, వెళ్ళు నువ్వు దూరం అని. అందుగురించి కొంతమంది భక్తులు దూరం అవుతారు, కారణం అంటే ఇదే, చెప్పింది వినకపోవడం, నేను నాది అని ఎక్కువ కలత కలిగిస్తుంటారు, దూరం అవుతారు. కృష్ణుడు దూరం పెడతాడు, చూడు నువ్వు వీళ్ళ దగ్గర ఉండడానికి, వాళ్ళు చెప్పింది వినడానికి ఇష్టం లేదు కదా, నీ ప్రపంచంలో నువ్వు వెళ్ళి చూడుపో ఒకసారి ఎలా ఉందో బయటికి వెళ్ళి, అక్కడ బాగా కన్నీరు కార్చి కార్చి ఇంకా చివరికి ఏడ్చేదానికి కన్నీళ్ళు కూడా ఉండవు, ఒక చుక్క కూడా. అప్పుడు గుర్తొస్తుంది ఏంది, భక్తుల దగ్గర ఉంటే ఎంత భలే ఉన్నింది ఆనందంగా నాకు, ఎందుకు ఇంత కష్టం, ఏడ్చేదాని కంట్లో నీళ్లు కూడా లేవే నాకు చివరికి అని అప్పుడు గుర్తొచ్చి మళ్ళీ ఆ విధంగా గుర్తొచ్చే విధంగా చేసేది భగవంతుడే. మళ్ళీ అంత అంత ప్రేమిస్తాడు జీవుల్ని భగవంతుడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ. श्रीमद भागवतम की जय, श्री गिरिराज गोवर्धन की जय, गोवर्धन लीला की, श्री श्रीनिताय गौर सुंदर महाप्रसादम की, शिल प्रभुपाद की जय, नरहरि प्रभु संतोषम प्रसादम वच्चेसिन टाइम।